ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం దశమ స్కంధం అధ్యాయం 63 శ్లోకం 34. శ్రీరుద్ర ఉవాచ: త్వం హి బ్రహ్మా పరం జ్యోతిర్ గూఢం బ్రహ్మని వాంగ్మయే యం పశ్యంత్యా అమలాత్మానా ఆకాశం ఇవ కేవలం. శ్రీరుద్ర ఉవాచ: పరమశివుడు పలికెను. త్వం, నీవు, హి, ఒక్కడవే, బ్రహ్మ, పరతత్వము, పరం జ్యోతి, పరం జ్యోతి, గూఢం, నిగూఢము, బ్రహ్మని, బ్రహ్మమునందు, వాక్మయే, శబ్దరూప వేదములు, యం, యవ్వనిని, పశ్యంతి, గాంచుదురు, అమల, నిర్మలమగు, ఆత్మానః, హృదయములు కలవారు, ఆకాశం, ఆకాశము, ఇవ, వలే, కేవలం, విశుద్ధుడవు. శ్రీరుద్రుడు పలికెను. అనువాదము, తాత్పర్యము, తాత్పర్యము భాష్యము వ్రాసింది శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు. జయ శ్రీల ప్రభుపాదు. అనువాదము: శ్రీరుద్రుడు పలికెను. నీ ఒక్కడవే పరంజ్యోతి, శబ్ద బ్రహ్మమున నిగూఢ రహస్యమునైన పరతత్వము, నీవు ఆకాశం వలె నిర్మలుడవు, కనుక అమలాత్మలే నిన్ను గాంచగలరు. భాష్యము: పరతత్వము సకల కాంతులకు మూలము, కనుక అతడు పరంజ్యోతి, స్వప్రకాశకుడు. ఈ పరతత్వం వేదములో రహస్యముగా వివరింపబడినందున సామాన్య పాఠకునికి అది అతనిని తెలుసుకున్నట్టు మిక్కిలి కఠినం. శబ్దబ్రహ్మము అప్పుడప్పుడు పరతత్వమును ఏ విధముగా వెల్లడి చేయనో చూపటకు శ్రీల జీవ గోస్వామి గోపాలతాపన ఉపనిషత్తునందు ఇట్లు ఉదహరించరు: తేహోచురుపాసనే మేతస్య పరాత్మనో గోవిందస్యాఖిలాధారినో బ్రూహి. పూర్వకండము 17. పరమాత్ముడు అఖిలాధారుడైన గోవిందుని అర్చించడి విధము మాకు తెలియజేయము అని వారు కుమార శత్రుఘ్నం బ్రహ్మదేవుని అడిగిరి. చేతనశ్చేతనా. పూర్వకండము 21. అతడే జీవులందరిలోనూ ప్రధానుడు. తంహ దేవమాత్మన వృత్తి ప్రకాశం. పూర్వకండము 23. తొలుత తనను అనుభూత మనర్చుకునట ద్వారా మనసుడు ఆ భగవాను అనుభూత మనర్చుకొనగలడు. శ్రీల జీవ గోస్వామి వారు శ్రీమద్ భాగవతమునందలి శ్లోకమునందు కూడా ఇట్లు ఉదహరించరు: గూఢం పరం బ్రహ్మ మనుష్య లింగం, మనుష్యలింగం, మానవాకృతిలో నిగూఢముగా నెలకొనిన పరతత్వమును ఇది సూచించును. శ్రీకృష్ణుడు విశుద్ధుడైనప్పుడు అతని రూపమును, కర్మలను కొందరు జనులు ఎందులకై అపవిత్రములని భావించిరనడి ప్రశ్న ఉదయించును. అపవిత్రాత్ములైన వారు పవిత్రుడు భగవాను తెలుసుకొనజాలరని జీవ గోస్వామి దానికి వివరణను ఇచ్చారు. శ్రీ హరివంశంలో శ్రీకృష్ణుడు స్వయంగా అర్జునుడికి ఒసగిన ఉపదేశమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఈ సందర్భంలో ఉదహరించారు. తత్పరం పరమం బ్రహ్మ సర్వం విభజతే జగత్, మమైవ తద్ఘనం తేజో జ్ఞాతుమర్హసి భారత. దేని నుండి సమస్త విశ్వం విస్తరించునో అట్టి పరబ్రహ్మము మహత్తత్వమునకు పరమైనది. ఓ భరతవంశీయుడ, అట్టి పరబ్రహ్మము నా కేంద్రీకృత తేజమును కలిగి ఉన్నదని నీవు తప్పక తెలుసుకునవలను. ఆ విధముగా తన భక్తిని రక్షించటకు శివుడు తన ఆరాధ్య ప్రభువు శ్రీకృష్ణుని ఇప్పుడు స్తుతించుచున్నాడు. శ్రీకృష్ణునితో పోరాడుటకు భగవన్ మాయ అనే శివుని పురిగొల్పినది. కాని ఇప్పుడు యుద్ధం అయిపోయినది, కనుక తన భక్తుని రక్షించడానికి శివుడు రమ్యమైన ఈ స్థితులను కావించుతున్నాడు. ఓమ జ్ఞాన సుమరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమామి విష్ణు పదాయ కృష్ణ ప్రస్థాయ భూతల శ్రీమతి జయకటాక స్వామి నమాచార్య పదాయనితాయ శివప్రదాయని గోరకథాధామదాయ నగర రామతారని. నమామి విష్ణు పదాయ కృష్ణ ప్రస్థాయ భూతల శ్రీమతి భక్తి వేదాంత స్వామి నితనామనే. నమస్తే సరస్వతి దేవే గౌరవాన్ని ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార్ శివాస్తుతి గౌరవభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. వాస్తవానికి ఇప్పుడు మొత్తం అందరూ మార్నింగ్ జర్రీ యాత్రకు అని చెప్పేసి 7 గంటలకు అందరూ వెళ్ళిపోతారు. కేవలం ఓన్లీ న్యూ డివోటీస్ మాత్రమే ఉంటారని చెప్పేసి నేను నా తరగతిని ప్రవచనాన్ని చాలా లిమిటెడ్గానే నేను ప్రిపేర్ చేసుకున్నాను అన్నట్టు. ఇంకొకటి, నేను క్షమాపణ అడుగుతున్నది కూడా నేను క్లాస్కి లేట్గా వచ్చినందుకు క్షమించండి. ఈ భాష్యం వచ్చేసి చాలా శివుడు చాలా కృష్ణుని చాలా అద్వితీయంగా కీర్తించడం జరుగుతుంది. దీంట్లో చాలా టెక్నికల్ విషయాలు, చాలా గొప్ప గొప్ప గ్లోరిఫికేషన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ నేను అడ్రస్ చేయలేకపోతున్నాను. సో కాకపోతే ఇక్కడ ఇంకా తర్వాత శ్లోకంలో కూడా శివుడు ఒక కృష్ణుని కీర్తిస్తూ ఒక శ్లోకం చెప్తున్నాడు. తర్వాత వస్తుంది 41వ శ్లోకం, దాన్ని అనువాదం చెప్తాను. భగవద్దత్తముగా ఈ మానవ జన్మలను పొందియు, ఇంద్రియ నిగ్రహములు పొందజాలక నీ పాదములను ఆదరింపని వాడు కేవలం ఆత్మవంచుకుడే కనుక నిక్కముగా శోచనీయుడగును. అంటే ఇంద్రియ నిగ్రహముని కలిగి మానవ జన్మను పొంది ఇంద్రియ నిగ్రహముని లేనివాడు భగవంతుని నీ యొక్క పాదాలను పొందని వాడి యొక్క జీవితం చాలా మిజరబుల్ అని చెప్పేసి ఉందన్నట్టు ఇక్కడ శివుడు చెప్తున్నాడు. సో ఈ శ్లోకం ఈ అనువాదం చదివిన తర్వాత అటువంటి లైఫ్ని లీడ్ చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు భాగవత ప్రవచనానికి అవకాశం ఇచ్చినందుకు యాజమాన్యం వారిని, రూపేశ్వరుని, లక్ష్మీపుత్రుని వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో నేను ఇప్పుడు ఏమైనా చెప్పగలనని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఇక్కడ మొట్టమొదటి నేను గమనించింది ఏమంటే, ఇక్కడ ఈ శ్లోకం వచ్చేసి శివుడు కృష్ణుని గ్లోరిఫై చేస్తున్నాడు. దేవదేవ, నీ ఒక్కడవే పరంజ్యోతివి, శబ్ద బ్రహ్మమున నిగూఢ రహస్యమైన పరతత్వము, నీవు ఆకాశం వలె నిర్మలుడవు కనుక అమలాత్ములే నిన్ను గాంచగలుగుదురు అని చెప్పేసి ఇక్కడ ఇండైరెక్ట్ గా శివుడు బాణాసురుని క్షమించండి, బాణాసురుడు అతడు అమలాత్ముడు కాదు ఇక్కడ, ఎందుకంటే అతని హృదయం వచ్చేసి నిర్మలంగా లేదు కాబట్టి నిన్ను ఇతను దర్శించలేకున్నాడు, కాబట్టి మీరు క్షమించి ఇతనికి ప్రాణభిక్షను పెట్టండి అని చెప్పేసి ఇండైరెక్ట్ గా ఇతను శివుడు వచ్చేసి బాణాసురుని నిందిస్తూ, అదేవిధంగా ఒక తల్లి తప్పు చేసినటువంటి బిడ్డను వెనక వేసుకుంటే ఏవైతే క్షమాపణ అడుగుతుందో ఆ విధంగా బాణాసురుడుని సమర్థించుకుంటూ శివుడు వచ్చేసి ఇక్కడ కృష్ణునికి వినవించుకుంటున్నాడు, గ్లోరిఫై చేస్తున్నాడు, దయచేసి అయ్యా బాణాసురుని వదిలేసేయండి అని చెప్పేసి ఆ విధంగా, ఎందుకంటే ఇతను మిమ్మల్ని మీరు దేవాది దేవుడు అని చెప్పేసి ఇతను గ్రహించలేకున్నాడు. సో ఇది ఇక్కడ చూస్తే ఇక్కడ శివుని యొక్క ఔదార్యం మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు ఇదే శివుడు బాణాసురునికి శపించాడు, దుష్టుడా, మూర్ఖుడా, కుమతి అంటే మందబుద్ధి కలిగిన వాడివి, మూఢుడా, నీకు వచ్చేసి నీ యొక్క ఈ దురహంకారము నాతో సమానుడైన వాడితో నువ్వు ఎప్పుడైతే యుద్ధం చేస్తావో అప్పుడు నీ యొక్క గర్వం నశించిపోతుంది, నీ యొక్క రథం యొక్క అంబ్రెల్లా గొడుగు అది విరిగి నేలబడిపోతుంది, నీ మొత్తం అహంకారం నశించిపోతుంది అని చెప్పేసి శపించాడు. ఇక్కడ వచ్చేసరికి భగవంతుడు అతన్ని, శివుడు వచ్చేసి బాణాసురుణ్ణి సమర్థించుకుంటూ ఇక్కడ అతన్ని క్షమించమని వేడుకుంటున్నాడు బాణాసురుని తరపు నుంచి అన్నట్టు. సో ఈ ఇతనికి దురహంకారానికి కారణమైన వాడు శివుడే. ఇప్పుడు మళ్ళీ తన భక్తుని రక్షిస్తున్నవాడు కూడా శివుడే. సో ఇది పూర్వ వృత్తాంతం చూస్తే ఈ బాణాసురుడు వచ్చేసి చాలా గొప్ప సద్గుణవంతుడు, అతనికి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు సోషల్లో మనం ఈ విధంగా, ఇప్పుడు మనం ప్రజానీకంలో కలియుగంలో చూసే ఉన్నతమైన మంచి సౌశీల్యం కలిగిన వాళ్ళకంటే కూడా ఇతను బాణాసురుడు వచ్చేసి ఇంకా మంచి మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి అన్నట్టు. కలియుగంలో ఎవరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళని మనం చూడలేము, కానీ బాణాసురుడు ఎప్పుడే కానీ తను ఇచ్చిన మాట ఆడిన మాట తప్పనివాడు. అతనికి చాలా ఉదార గుణం ఉంది, దాన గుణం ఉంది, చాలా మంచి మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ ఒక మహారాజ్ చెప్పేది ఏమంటే, ఈ మనం భౌతికంగా ఎన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా కృష్ణ చైతన్యం అనేది లేకపోతే ఈ మంచి లక్షణాలన్నీ కేవలం వృధాగానే ఉండిపోతాయి. ఎందుకంటే బాణాస్త్రుడు ఉదాహరణ, అతనికి మంచి లక్షణాలు ఉన్నాయి, కృష్ణ భక్తుల్లో దాన్ని ఏ విధంగా వినియోగించాలని తెలియకపోతే అది మన యొక్క వినాశనానికే దారితీస్తుంది అన్నట్టు. ఎందుకంటే దాన్ని మంచి లక్షణాలు ఏ విధంగా వినియోగించాలో తెలియదు, అది క్రమంగా వచ్చేసి అవి అదృశ్యం అయిపోయేసి వాటి బదులు దుష్టలక్షణాలు అలవడి మన యొక్క వినాశనానికి అవి కారణమవుతాయి అన్నట్టు. వాటి వలన అహంకారం వస్తుంది. సో ఈ విధంగా బాణాసుని విషయంలో ఏంటి, అతను సోషల్గా చాలా మంచి పర్సనే, చాలా మంచి క్వాలిఫైడ్ పర్సన్, చాలా గ్రేట్ జెంటిల్మెన్ అన్నట్టు. అతడు మంచి శివుని పైన అకుంఠిత భక్తి ఉంది, శివుణ్ణి బాగా ప్లీజ్ చేస్తున్నాడు, సంతృప్తి పరిచినాడు, శివుని సంతృప్తి పరిచిన శివుడు ఆశుతోషుడు, ఏ కొంచెం చిన్న సేవ చేసినప్పటికీ త్వరగా ఆనందపడతాడు, గొప్ప గొప్ప వరాలు ఇచ్చేస్తుంటాడు. సో ఆ విధంగా ఇతనికి ఈ 1000 చేతుల్ని బహుమానంగా ఇచ్చాడు. ఎందుకంటే ఇతను శివతాండవంలో ఒకసారి మంచి శ్రావ్యంగా శివతాండవానికి మంచి వాయిద్యాలను మ్రోగించాడు అన్నట్టు. వాయిద్యాలని మోగించేసరికి ఇతనికి 1000 చేతులను బహుకరించాడు, నువ్వు ఇంకా బాగా సేవ చేయి అని చెప్పేసి. మంచిది. సో ఇప్పుడు ఇక్కడ ఈ తర్వాత మళ్ళీ ఈ 1000 చేతులతో మళ్ళీ ఇతనికి చాలా ఆనందపడినా భగవంతుడు నాకు ఆశీర్వదించినాడని చెప్పేసి గొప్ప ఆనందంతో బాణాసుడు వచ్చేసి మళ్ళీ శివుడి సేవకే మళ్ళీ 1000 చేతులను ఉపయోగించాడు. ఈవెన్ భగవద్గీతలో భగవంతుడు అదే చెప్తున్నాడు, దేవాన్ భావయతనైనా తేదేవా భావయంతవ. దేవతలు ప్లీజింగ్కి మానవులు కృషి చేయాలి, ఆ దేవతల్ని సంతృప్తి పరచడం ద్వారా ఆ దేవతలు మీ జీవనానికి కావలసిన సమస్తాన్ని మీకు ప్రసాదిస్తారు అని చెప్పేసి తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు భగవంతుడు, మీరు ఏమైతే దేవతల నుంచి వరాన్ని పొందుతారో అది తిరిగి ఆ దేవతల సేవకు ఉపయోగించకుండా మీ సేవకే ఉపయోగిస్తే అది నిక్కంగా చోరుడగును, యోగించే తేనయవస, వాడు నిక్కంగా వాడు చోరుడగును, దొంగ, వాడు దూషించదగిన వాడు, ఖండింపదగిన వాడు అని చెప్పేసి భగవంతుని చెప్తున్నారు. సో బాణాసురుడు అక్కడ కూడా ఏమైతే బాణాసురుడు శివుడి దగ్గర నుంచి వరం పొందాడో 1000 చేతుల్ని, ఆ 1000 చేతుల్ని మళ్ళీ భగవంతుని సేవలోనే, ఆ శివుడి సేవలోనే ఉపయోగించి ఇంకా శ్రావ్యంగా ఇంకా చాలా ఘనంగా ఆ శివతాండవానికి వాయిద్యాలు మ్రోగించాడు. దాంతో శివుడు విపరీతంగా అతని ఆనందానికి పరాకాష్ఠ అన్నట్టు, అతనికి విపరీతమైన ఆనందాన్ని పొందేసి నీకు ఇప్పుడు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పేసి అడగ, నీవు నా యొక్క పురానికి నీవు రక్షకుడుగా ఉండాలి, నీ యొక్క రక్షణ మాకు ఉండాలి అని చెప్పేసి వినయంగా ప్రార్థిస్తాడు. శివుడు దాన్ని తదార్థ అని చెప్పేసి చెప్తాడన్నాడు. శివుడు వచ్చేసి ఇతని యొక్క రాజ్యానికి రక్షకుడిగా ఉంటాడన్నట్టు, రక్షకుడిగా ఉంటున్నారు. అతను ఇతని సామ్రాజ్యాన్ని మొత్తం ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిరక్షిస్తున్నాడు అన్నట్టు. సో ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడు ఇతనికి శివుడి యొక్క ఆశీర్వాదం ఉంది, శివుడి యొక్క రక్షణ ఉంది, అతనికి 1000 చేతులు ఉన్నాయి, అన్లిమిటెడ్ శక్తి ఉంది, అన్నీ బాగున్నాయి. ఇది మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి మనసు ఏ విధంగా మారుతుంది అని చెప్పేదానికి, ఇప్పుడు ఏ విధంగా కృష్ణ భక్తి లేనట్లయితే ఆ శక్తిని ఏ విధంగా భగవంతుని సేవలో వినియోగించాలని చెప్పేసి ఆ యుక్త వైరాగ్యం అంటే మనకి ఏమైతే ఉందో అది కంప్లీట్ ఐశ్వర్యం కానివ్వండి, కంప్లీట్ దారిద్ర్యము కానివ్వండి, దాన్ని భగవంతుని సేవలో ఏ విధంగా మనం వినియోగించి ఉన్నదాంట్లో సంతృప్తి పొందడం కానీ, మనకు ఉన్నదంతా భగవంతునికి అర్పించడంలో కానీ, దాని ద్వారా మనం మన జీవితాన్ని ఏ విధంగా ప్రశాంతంగా సంతోషంగా నడపగలము అనే యొక్క ఒక చాతుర్యం లేనట్లయితే, ఒక టెక్నిక్ తెలియనట్లయితే ఏ విధంగా మనం వినాశనం పొందుతామనే దానికి ఇక్కడ బాణాసురుడు. ఇతనికి అన్లిమిటెడ్ స్ట్రెంగ్త్ వచ్చింది, 1000 చేతులు ఉన్నాయి. 1000 చేతులు అంటే మన 2 చేతులకే మనం ఇవ్వడం, మీరు బాడీ బిల్డర్ని చూస్తూ ఉంటారు, బాడీ బిల్డర్స్ని చూస్తే పెద్ద పెద్ద భుజాలు ఉంటాయి. అటువంటి అతని క్షత్రియుడు, అతని బాడీ బిల్డింగ్ మీరు ఊహించండి, అతని ఇంకా ఎంత పర్సనాలిటీ అయి ఉంటాడు, 1000 చేతులకి బాడీ ఎంత ఉండాలి, అంత శక్తి క్షత్రియ వాళ్ళు తినేది కూడా శక్తివంతమైన పోషక పదార్థం మా ఆహారం తింటారు. ఆ తిన్న తర్వాత ఆ శక్తిని ఏ విధంగా వినియోగించాలి, ఇప్పుడు ఇతనికి పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. సో ఇతనికి ఒక్కొక్కసారి ఆ యుద్ధ ఉత్సాహం వచ్చినప్పుడు ఆ పరిగెట్టి వెళ్లేసి కొండల్ని ఢీ కొట్టేది, కొండల్ని పిండి చేసేది, మొత్తం అంతా పౌడర్ చేసేస్తున్నాడు. సో ఇట్లా ఈ విధంగా ఇతని యొక్క దాడికి ఆ ఈవెన్ ఆ పర్వతాలు కూడా ఎగిరిపోయాయి, రెక్కలు కట్టుకునేసి అది వెళ్ళిపోతున్నాడు. సో ఆ విధంగా అక్కడ కూడా డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా శక్తి ఉంటే దాన్ని ఏ విధంగా వినియోగించాలో తెలియదు. అదే కృష్ణ భక్తి ఉన్నట్లయితే, కృష్ణ చైతన్యంలో మనం ప్రాపర్గా మనం శిక్షణ పొందగలిగినట్లయితే మనకుండేది ప్రతి ఒక్కటి ఏ విధంగా వినియోగించాలి, దాని సహాయంతో మనం ఏ విధంగా పవిత్రత పొంది మనం భగవద్ధాం పోవచ్చు అని చెప్పేసి మనకు ఆచార్యుల ద్వారా, భగవంతుడి ద్వారా, ఆ వైష్ణవుల ద్వారా మనం నేర్చుకోవాలి. సో ఈ విధంగా ఇతనికి కేవలం ఆశీర్వాదమే ఉంది కానీ దాన్ని ఏ విధంగా వినియోగించాలి అని చెప్పేసి ప్రాపర్గా తెలియదు. సో ఇప్పుడు అతని వినాశనానికి ఇతను స్టెప్ వేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, శివుడి దగ్గర వెళ్ళేసి గ్రేట్ డిసప్పాయింట్మెంట్తో, నాకు అపోనెంట్ ఎవరు లేరు, నాకు ప్రత్యర్థి ఎవరు లేరు, నాకు చాలా అన్లిమిటెడ్ శక్తి ఉంది, నువ్వు నాకు 1000 చేతులు ఇచ్చేస్తావు. అఫ్కోర్స్ మేబీ ఎప్పుడైనా శివతాండవానికి ప్లే చేస్తాను అనుకోండి, కానీ మిగతా టైంలో నేను ఏం చేయాలి, కాబట్టి నేను ఈ శక్తినంతా, నాకు ఈ శక్తికి తగిన ప్రత్యర్థివి నీ ఒక్కడవే, కాబట్టి మీరు దయచేసి నాతో యుద్ధం చేయండి, నేను జయించేస్తే నేను సుప్రీం అయిపోతాను. సో ఇది అతనికి పుట్టిన కోరిక. సో దానికి శివుడికి కోపం వచ్చేస్తుంది, అతని కుపితుడైపోయాడు, కుతకుతలాడిపోయాడు, అతనికి చాలా ఆగ్రహం పొందాడు అని చెప్పేసి అతనికి కావాల్సింటే ఇమ్మీడియట్ గా అతన్ని మూసికని చేసి, చీమని చేసి, లేకపోతే ఇంకోటి చేసి అతన్ని నశింపజేయగలడు శివుడు. కాకపోతే అతను ఈ శివుడు చాలా ప్లీజ్ అయిపోయినాడు ఇంతకుముందే, ఇతను నాకు ఈ శివతాండవంలో బాగా నాకు ఆ శివతాండవాన్ని పరాకాష్ఠకు పోయేటట్లుగా ఇతను మురోగించాడు వాయిద్యాలని చెప్పేసి ఆ యొక్క ఆ గుర్తు పెట్టుకున్నాడు. కానీ ఇది ఇతను మర్చిపోయాడు అన్నట్టు. సో దానికి ఇతను శపిస్తాడు, నీవు నాతో యుద్ధం చేయాలనుకుంటున్నావు కానీ నేను నీతో యుద్ధం చేయదలుచుకోలేదు, కానీ నాతో సమానుడైనటువంటి వాడు అతనితో నువ్వు ఎప్పుడైతే యుద్ధం చేస్తావో అప్పుడు నీ శక్తి అంతా నశించిపోతుంది, నీ గర్వం నశించిపోతుంది, నీ యుద్ధ రథం యొక్క ఛత్రము నేలపడిపోతుంది, అది నీ అహంకారం అంతా నశించిపోతుంది, నువ్వు పరాజితుడు అవుతావు అని చెప్పేసి శపిస్తాడు. శపిస్తే ఇతను చాలా ఆనందపడిపోతాడు, ఆహా ఏమి వరం ఇచ్చావు, ఏమి వరం ఇచ్చావు, అసలు ఇన్నాళ్ళు నేను ఇటువంటి వాడిని నేను కలవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను, నీవు ఇప్పటికి నాకు ఆశ్రయించే ఈ శివుడు యాక్చువల్గా అతను శపించినాడు. ఈ మాస్క్ అనేది ఎట్లయిపోయిందంటే ఆ కళ్ళు అనేది, ఇది మాస్క్ ఒకటి ముఖానికే కాదు కళ్ళకే కాదు, అది ఈవెన్ అతని మనస్సుకి అతని బుద్ధికి కూడా మాస్క్ పడిపోయింది. ఇతను శపిస్తున్నాడు, అది అతను చాలా గొప్ప గ్లోరిఫికేషన్ లాగా, ఒక మంచి ప్రత్యర్థిని నాకు గిఫ్ట్ ఇచ్చావు, అతన్ని ఎట్లాంటి వాడు నేను ఎప్పుడైనా ఫేస్ చేస్తాను, ఫేస్ చేసి అతనితో యుద్ధం చేస్తాను, నా యొక్క ఈ శక్తిని నేను ప్రదర్శించుకుంటాను, అతనిపైన విజయం సాధించి నేను విజయస్థాన్ని పొందుతానని చెప్పేసి ఇతను ఆనందించుకుని వెళ్ళిపోయాడు. అది కృష్ణునికి చాలా బాధ కలిగిస్తుంది. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది, ఎందుకంటే శివుడు వచ్చేసి గొప్ప భక్తుడు, అటువంటి భక్తునికి దూషించడం వలన, శివుడు బాధపడడం వలన పరమాత్మ, అంతరాత్మగా ఉండే పరమాత్మ కృష్ణుడు కూడా బాధ కలిగింది అన్నట్టు. సో దానికి ఈ టోటల్ 2 చాప్టర్స్, ఈ లీలంతా మొత్తం ఈ యొక్క బాణాసురుడికే ఉద్దేశించబడింది. సో కాబట్టి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఒక భక్తుడు ఇంకొక భక్తుని మనం దూషించేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా, ఇప్పుడు మనం నేను ఇతన్ని దూషిస్తే కృష్ణుడు ఇంటర్ఫీర్ అవుతాడు అని చెప్పేసి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. బాణాసురుడేం సామాన్యమైన వ్యక్తి కాదు, అతడు శివుడికి భక్తుడే, అతను పూర్వుడు కూడా ఎవరు, బలి చక్రవర్తి, ఆ ప్రహ్లాద వంశంలో పరంపరలో వస్తున్నాడు, అతను కూడా సామాన్యమైన ఆత్మ కాదు. అతను శివుడు వచ్చేసి వైష్ణవాన మేతాసింబ, అతను గొప్ప భక్తుడు. సో ఇట్లా మనం దేవతలను దూషించినా, భక్తులను దూషించినా, భగవంతుడు మన అపరాధంలో ఇంటర్ఫియర్ చేసి మనకి లెసన్ నేర్పిస్తాడు అనేదానికి ఈ యొక్క బాణాసుర లీల మనకు చాలా మంచి లెసన్ గా ఉపయోగపడుతుంది అన్నట్టు. సో ఇక్కడ నుంచి మొత్తం స్టోరీ రొమాంటిక్ గా తయారవుతుంది, చాలా మనోహరంగా ఉంటుంది అన్నట్టు. సో ఈ బాణాసురుడికి వచ్చేసి ఒక కన్య ఉంది, కూతురు ఉంది అన్నట్టు. కూతురు వచ్చేసి ఈమె ఉష. ఉష ఈమె ఒకసారి శివుడు పార్వతి వీళ్ళిద్దరూ చాలా మనోహరంగా క్రీడిస్తున్నప్పుడు ఆ శివపార్వతులు మనోహరంగా క్రీడిస్తున్నది వాళ్ళ క్రీడా విలాసాన్ని చూసి ఈమె చాలా ఆనందం పొందుతుంది, ఆనందం పొంది ఉత్తేజపడుతుంది. జనరల్గా మనం సినిమాల్లో మనం చూసినప్పుడు హీరో హీరోయిన్ డాన్స్ చేసుకుంటే సాంగ్స్ పాడుకుంటా ఉంటే నేను ఎప్పటికీ పెళ్లి చేసుకుంటే నేను కూడా ఈ విధంగా ఎంజాయ్ చేయొచ్చేమో అని చెప్పేసి మనం ఇప్పుడు కాదు ముందు కృష్ణ చైతన్యకి వచ్చేముందు మనం అనుకుంటాం. సో ఆ విధంగా ఉష ఈమె కూడా అనుకుంది ఈ శివ పార్వతి ఈ విధంగా చాలా వాళ్ళ ఆనందోత్సాహాలతో వాళ్ళు బాగా క్రీడిస్తూ ఉంటే వాళ్ళు తాండవం చేస్తూ ఉంటే వాళ్ళు నృత్యం చేస్తూ ఉంటే నేనెప్పుడు నేను నా భర్తతో నేను ఈ విధంగా విహరించగలనని చెప్పేసి ఈమె అనుకుంది అనుకునేసి అనుకుంది అన్నట్టు ఆమె కోరిక కలిగింది. సో ఇమీడియట్ గా పార్వతీదేవి చాలా మృదు స్వభావంతో ఈమె కోరికను తెలుసుకునేసి ఉషాకు వచ్చేసి ఆశీర్వాదం ఇచ్చింది, నీవు కూడా ఇదే విధంగానే నువ్వు విహరించగలవు నీ భర్తతో అని చెప్పేసి అన్నట్టుంది. నేను ఇంకా నాకు ఇంకా పెళ్లి కాలేదు, మరి నాకు అటువంటి భర్త ఎవడు వస్తారు అని చెప్పేసి ఈమె ప్రశ్నిస్తుంది. ప్రశ్నిస్తే నీకు వచ్చేసి వైశాఖ శుద్ధ ద్వాదశి రోజు నువ్వు పడుకున్నప్పుడు ఆ రోజు నీకు ఒక కళలో ఒక పురుషుడు వస్తాడు, అతను వచ్చేసి నువ్వు ఆ కళలో నువ్వు ఎవరైతే చూస్తావో అతనే నీ భర్త అని చెప్పేసి చెప్తుంది అని అంటే ఆమె చాలా ఆనందంతో వెళ్ళిపోతున్నాను. సో ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఈమె డెస్పరేట్లీ వెయిట్ చేస్తా ఉంది అన్నట్టు. ఆ తర్వాత రెగ్యులర్గా రాత్రి మనం పడుకునేటప్పుడు గొప్ప యాస్పిరేషన్తో పడుకునేసి చాలా రోజుల నుంచి కళలు స్టార్ట్ అయినాయి. కళలు స్టార్ట్ అయింది, ఆ కళలో ఒక గొప్ప మహిమాన్వితుడు కనపడ్డాడు. అతనితో కళల్లో మరి కళల గురించి ఇక్కడ క్లియర్గా రాయలేదు కానీ ఆమె కళలను బాగా ఆనందిస్తోందని చెప్పేసి చెప్పబడింది అన్నట్టు. సో ఒకరోజు అకస్మాత్తుగా ఏం జరిగింది, ఆ కళలో కనిపించిన పురుషుడు సడన్ గా అదృశ్యం అయిపోయాడు, కనబడలేకపోయేసరికి సడన్ గా లేచేసి ఆ స్వామి ఎక్కడ వెళ్ళిపోతున్నారు కనపడలేదు అదృశ్యం అయిపోయారు అన్నట్టుగా సడన్ గా లేచేసి కళ్ళలో మనం కూడా ఏదన్నా కళ్ళలో మనం సడన్ గా లేచి అరిచేస్తాం కదా, ఆ విధంగా సడన్ గా లేచి అరిచేస్తుంది. ఇంక చుట్టూ చాలా మంది చలికెత్తలు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చేసి అడిగారు ఏం జరిగింది అని. అప్పటికే ఎప్పటి నుంచినో ఆమె కళ్ళలో చూస్తా ఉంది ఈ వ్యక్తిని, ఆ వ్యక్తిని చూస్తా ఉంది, అతనితో చాలా ఆనందిస్తా ఉంది ఆ సంఘటన కళలో ఆనందిస్తా ఉంది. ఆ తర్వాత ఈ సడన్ గా అదృశ్యం అయిపోయేసరికి ఈమె ఆవేదనతో గట్టిగా అరిచింది అన్నట్టు. అరిచేసరికి అప్పుడు చుట్టూ ఉన్న చెలికత్తలు లేచేసి ఏం జరిగింది అని చెప్పేసి అడిగితే ఈమె టోటల్ మొత్తం వృత్తాంతం అంతా ఏం జరిగింది కళలో అని చెప్పేసి మొత్తం చెప్తుంది. ఈమెకు ఒక ఎఫిషియంట్ సెక్రటరీ ఒక ఆమె ఉంది, ఆమె పేరు చిత్రలేఖ. చిత్రలేఖ వచ్చేసి ఈమె చాలా ఎఫిషియంట్ ఎక్స్పర్ట్, చాలా మల్టీ ప్రొఫెషనల్ అనుకోండి. ఆమెకి లేని విద్య తెలియదు అన్నట్టు. ఈమె ఎస్పెషల్లీ ఎక్స్పర్ట్ డ్రాయింగ్ లో ఎక్స్పర్ట్ అన్నట్టు. ఆమె వచ్చేసి నీకు కళలు ఎవరు కనిపెట్టారో చెప్పండి, నేను వాళ్ళందరిది నేను చిత్రం వేస్తాను, వాళ్ళ పెయింటింగ్ వేస్తాను, మీరు గుర్తించాలని చెప్తుంది. గుర్తించాలని చెప్తే ఈమె వచ్చేసి మొత్తం దేవతల నుంచి మొత్తం అందరిది వేస్తుంది, దేవతలది కిన్నరలది కింపురుషులది యక్షులది మొత్తం అందరిది వేసి ఈవెన్ భూమిపైన ఉండే గొప్ప గొప్ప పర్సనాలిటీస్ అందరిది సూర్యసేనుడు వృష్ణి వంశంలో వచ్చి అనకతుందివి కృష్ణుడు ప్రద్యుమ్నుడు అందరిది వేస్తుందని వేసేసరికి వీళ్ళు కాదు అని చెప్పేసి లాస్ట్కి ప్రద్యుమ్నుడి దగ్గరికి వస్తుంది. ప్రద్యుమ్నుడి దగ్గరికి వస్తే ఒక రకమైనటువంటి ఈమెకు సిగ్గు బయటకు వస్తుంది అన్నట్టు. వస్తుంది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అతని కుమారుడు అయినటువంటి ప్రద్యుమ్న కుమారుడు అయినటువంటి అనిరుద్ధునిది చిత్రం వేస్తానే ఇతనే నాకు కళ్ళ కనపడిన వ్యక్తి అని చెప్పేసి అంటున్నాను. అంటే ఈ ప్రద్యుమ్నుడే వచ్చేసి నా మామగారు, ఇతను వచ్చేసి నా రాకుమారుడు నా పతి దేవుడు అని చెప్పేసి ఈమె గుర్తిస్తుంది. గుర్తిస్తేనే ఈ చిత్రలేఖ వచ్చేసి ఆమె నీకు ఇతను నేను తెచ్చి నీ దగ్గరికి ఇస్తాను, నీ యొక్క శోకాన్ని నేను తీసివేస్తానని చెప్పేసి చిత్రలేఖ వచ్చేసి ఆమె యోగశక్తితో ద్వారకాపురానికి వెళ్తుంది. కృష్ణుడు తాత, ప్రద్యుమ్నుడు తండ్రి, అనిరుద్ధుడు రాకుమారుడు. సో ఇతని ఇది వీళ్ళందరూ వచ్చేసి ఉండేది ఈ ద్వారకా నగరంలో. ద్వారక వచ్చేసి అది సముద్రంకి మధ్యలో ఉండేది. అది వచ్చేసి మొత్తం అంతా ఈ యొక్క సుదర్శన చక్రం చేత రక్షింపబడుతుంది. దాంట్లోకి ఎవరే కానీ చొచ్చుకుపోలేరు. సో అటువంటి రాజ్యంలోకి వెళ్లేసి అనిరుద్ధుని తీసుకుని రావాలి. ఈ అంటే ఇప్పుడు ఈమె చాలా కృష్ణుని శక్తిని దాటగలిగినటువంటి స్త్రీ అయి ఉండాలి. అప్పుడు ఈమె యోగశక్తితో అక్కడికి వెళ్తుంది. ఆ చొచ్చుకుపోలేనటువంటి సమయంలో నారదముని వచ్చి ఆమెకు నువ్వు ఏ విధంగా అతన్ని తీసుకుని రాగలగాలి అని చెప్పేసి ఈ యొక్క యోగశక్తిని దానిలోకి ప్రవేశించగలిగే శక్తిని నారదముని బోధిస్తాడు. ఆ నారదముని ద్వారా నారదముని ఆశీర్వాదంతో ఆమె లోపలికి ప్రవేశించగలిగి అనిరుద్ధుడు ఆ రాత్రి వేళ అతను తాను పాను పైన పడుకొని ఉన్నాడు, నిద్రపోతున్నాడు అన్నాడు. సో టోటల్ ఆ బిడ్డతో సహా మొత్తం తీసుకుని వచ్చేసి ఉష ఉండే ప్లేస్కి వస్తుంది. ఈ ఉష ఉండే ప్లేస్ ఎటువంటిది అంటే ఈమె పెళ్లి కావలసినటువంటి కన్య. ఈమె రాకుమారి. ఎవరు వీళ్ళని వచ్చేసి అంత ఈజీగా వాళ్ళని యాక్సెసిబుల్ ఉండే ప్రదేశంలో ఉన్నట్టు, మామూలుగా రాజ్యసభ లేకపోతే ఇంకో మంత్రివర్గము లేకపోతే రాజు యొక్క అంతఃపురము వీటికన్నిటికంటే కూడా ఇంకా రహస్యంగా నిగూఢంగా రాకుమారి యొక్క అంతఃపురం ఉంటుంది అన్నట్టు. సో ఆ ఆంతరంగిక వనంలోకి తీసుకెళ్లేసి అక్కడికి ఇంకెవరు ఎంటర్ కాలేరు. అక్కడికి వేరే ఏ పురుషుడికి తెలియదు అన్నట్టు. అక్కడ ఉండే వీళ్ళు కూడా మొత్తం అందరూ స్త్రీలే, రక్షక భటులు కూడా స్త్రీలే అన్నట్టు. అక్కడికి వేరే మగవాడు ఎంటర్ అయ్యేదానికి అక్కడికి అవకాశం లేదన్నట్టు. సో అటువంటి ప్రదేశంలోకి తీసుకుని వెళ్లేసి అనిరుద్ధుని తీసుకుని చిత్రలేఖ అక్కడ వదిలేసి ఆ అనిరుద్ధుని లేపి ఉషాకి పరిచయం చేస్తుంది. ఇతడే శ్రీకృష్ణ యొక్క మనవడు, నీకు కళ్ళలో కనిపించిన వాడు, నీ యొక్క భర్త అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఈమె ఉష వచ్చేసి చాలా ఆనందపడి అనిరుద్ధునికి చాలా వినమ్రంగా సేవ చేస్తుంది, ఎంతో ప్రేమతో సేవ చేస్తుంటుంది. ఈమె యొక్క అనురాగానికి, అనురాగంతో కూడిన సేవకు ఈ అనిరుద్ధుడు కూడా కంప్లీట్ గా ఆమెకి వశమైపోయేసి అక్కడే ఆనందంగా విహరిస్తుంటాడు అన్నట్టు. ఆ విధంగా ఎన్నో నెలలు గడిచిపోతా ఉంటాడు. ఆ తర్వాత క్రమంగా ఈ ఆడ రక్షక భటులకు వచ్చేసి వాళ్ళకి అనుమానం వస్తుంది, ఏం జరుగుతా ఉంది ఈమె అంటే వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఏమో, మేబీ మనకి ఆ యొక్క సైన్స్ తెలియదు. ఈ రక్షక భటులు వచ్చేసి ఈ ఉషాన్ని గమనిస్తున్నారు, రెగ్యులర్ గా ఆమెను గమనిస్తున్నారు. గమనించే కొద్దీ ఆమెలో చాలా మార్పులు కనబడిస్తున్నాయి, ఆమె ప్రవర్తనలో, ఆమె పొందే ఆనందంలో, ఆమె నడవడికలో, ఆమె శరీర సౌష్టవంలో, ఆమె ఈ రకరకాల మార్పులు గమనిస్తున్నారు వీళ్ళు. గమనించేసరికి వీళ్ళకి అనుమానం వచ్చింది, సంథింగ్ ఎవరో ఒక పురుషుడు ప్రవేశించాడు ఈ యొక్క ఆంతరంగిక వనంలోకి అని చెప్పేసి. అది ఎవరికి తెలియదు, చిత్రలకి తీసుకుని వచ్చినట్టు. కానీ వీళ్ళకి అనుమానించేసి తర్వాత బాణాసుడికి తెలిస్తే మాత్రం మమ్మల్ని హతమార్చేస్తాడు, మమ్మల్ని సంహరించేస్తాడు అని చెప్పేసి ఒక భయం ఏర్పడి వాళ్లే వెళ్ళేసి బాణాసురుడికి వెళ్లారు. బాణాసురుడికి వెళ్ళేసి అయ్యా ప్రభు, ఈ విధంగా జరుగుతా ఉంది, ఈమె శరీరంలో చాలా రకరకాల మార్పులు కలుగుతున్నాయి అని చెప్పేసి వీళ్ళు విన్నవిస్తారు. బాణాసురుడికి ముందే అవసరుడు, అమితమైన శక్తి కలిగిన వాడు, ఇతనికి ఆగ్రహం వచ్చేసి నేరుగా మొత్తం ఎవరుంటే ఆ పురుషులు వాళ్ళందరినీ సంహరించాలని చెప్పేసి మొత్తం సైన్యాన్ని ఫుల్ వెపన్స్ తీసుకొని వస్తారు అన్నట్టు. తీసుకుని వచ్చేసి మొత్తం ఈ యొక్క ఆంతరంగిక వనానికి ఉషా దగ్గరికి తీసుకొని వస్తారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఈ అనిరుద్ధుడు ఉషా ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు, ఏదో ఒక సంథింగ్ ఒక చెస్ గేమ్ లాగా ఆడుకుంటున్నారు. ఇతని పైన ఇతని మెడలో గార్లాండ్ ఉంది. ఇతను అనిరుద్ధుడు చాలా బ్యూటిఫుల్ పర్సన్, అతను చాలా ముఖం తేజవంతంగా ఉంది, చాలా గొప్ప దృఢమైన శరీరం కలిగిన వాడు, శరీర తేజస్సు ఉంది, ఆ తర్వాత మెడలో గార్లాండ్ ఉంది. ఈ ఉష వచ్చేసి ఆమె కూడా చాలా ఇతనికి చాలా అనుగుణంగా ప్రవర్తిస్తా ఉంది. వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఈమె శరీరం పైన చాలా వాళ్ళ కుంకుమ పువ్వు అవి ఇవి వాళ్ళు అలంకరించుకుంటారు. ఈయన అలంకరించుకుంటే ఆ యొక్క కుంకుమ పౌడర్ వచ్చేసి ఇతని గార్లాండ్కి మొత్తం అంతా, ఇతని శరీరానికి ఇతను గార్లాండ్కి అంతా అయి ఉండడం చూసి ఈ ఇది ఇతని ఆగ్రహం విపరీతం అయిపోతుంది అన్నమాట. బనస్తుడు వచ్చేసి మొత్తం అందరినీ అది అనిరుద్ధుని బంధించండి అని చెప్పేసి ఆజ్ఞాయిస్తాడు. అనిరుద్ధుడు పరాక్రమవంతుడు. సో ఇతను వచ్చేసి ఒక స్పెషల్ గద తీసుకున్నాడు. అది మామూలు మెటల్ ఇది కాదు, అది స్పెషల్ మురుగు గద, అన్బ్రేకబుల్. దాంతో తీసుకుని మొత్తం అందరినీ వీరవిహారం చేస్తుంటాడు. మొత్తం అందరినీ సైన్యాన్ని అంతా సంహరిస్తుంటాడు. సంహరిస్తుంటే మొత్తం వాళ్ళు చెల్లా చెదరైపోయేసి పారిపోతారన్నారు. పారిపోయేసరికి ఇతను బాణాసురుడు వచ్చేసి అతని నాగాస్త్రంతో ఇతన్ని బంధించేసేసి మూలపడేస్తాడు. సో ఇది ఈమెకు అనిరుద్ధుని ఉషాకు వచ్చేసి చాలా బాధను కలిగిస్తుంది. సో ఈ విధంగా ఇతను బంధించేసరికి ఇది ఇంకా ఈ వైపున శ్రీకృష్ణుడు ద్వారక వీళ్ళు వచ్చేసి అది ఈ వర్షాకాలం అయ్యేసరికి 4 నెలలు వాళ్ళు అసలు ఏ బయటకు వెళ్ళి వెతికేయడానికి ప్రాపర్గా కుదరట్లేదంట. ఈ ఇక్కడ ఎప్పుడు ఏ క్షణంలో అయితే ఇతను బాణాసురుడు అనిరుద్ధుని బంధించాడు, ఇమ్మీడియట్ గా న్యూస్ తీసుకుని నారదుడు ఈ పక్కకు వస్తాడు. ద్వారక దగ్గరకు వచ్చేసి అక్కడ అనిరుద్ధుని బంధించారు, మీరందరికీ అనిరుద్ధుడు ఎక్కడని చెప్పేసి మీరు వెతుకుతున్నారు కదా, అక్కడ బాణాసురుడు బంధించాడు, పోయి రిలీజ్ చేసుకుని తెచ్చేసిండే అని చెప్పేసి చెప్తాడంట. ఈ కృష్ణుడు ప్రద్యుమ్నుడు వీళ్ళందరూ ఇంకా సాత్యకి వీళ్ళందరూ వచ్చేసి మొత్తం అన్ని ఆయుధాలతో అస్త్రశస్త్రాలతో మొత్తం అంతా దండిత ఒక దాదాపుగా ఒక అక్షోని సైన్యాన్ని తీసుకుని వెళ్ళేసి ముట్టడించేదానికి వెళ్తారు బాణాసురుడు సోనితపురానికి. సోనితపురానికి అక్కడ రక్షకుడు ఎవరున్నారు, శివుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు మొత్తం అంతా. ఈ శత్రువర్గం ఈ కృష్ణుడు తన సేనలతో మొత్తం అంతా వస్తుండేసరికి శివుడు రెడీ అయిపోయాడు. శివుడు అతను కూడా మా ఒకరిద్దరు వస్తే సింగిల్ గా ఫైట్ చేస్తారు, ఇది మొత్తం ఒక అక్షోహిణి సైన్యం వస్తుంది, ఫ్రంట్ లో కృష్ణుడు వస్తున్నాడు. కృష్ణుడు వచ్చేసరికి శివుడికి ఏం చేయలేక మొత్తం కార్తికేయుని వినాయకుని ప్రమద గణాలని మొత్తం వీళ్ళందరినీ తీసుకునేసి ఇతను కూడా మొత్తం వెళ్లారన్నట్టు. వాళ్ళు రావడం వీళ్ళందరినీ కవర్ చేసుకుంటూ వెళ్లేసి మొత్తం ఈ కోటని ఈ సామ్రాజ్యాన్ని మొత్తం అంతా ఛిద్రం చేసుకుంటూ చిన్న భిన్నం చేసుకుంటూ లోపలికి ఎంటర్ అయిపోయారంట. లోపల దాదాపుగా బాణాసుడు దగ్గరికి వచ్చేసి అందరూ ఫైట్ చేస్తున్నారు. ఇంకా చాలా యుద్ధం వచ్చేసి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ ఎవరు ఎవరితో యుద్ధం చేస్తున్నారు. శివుడు వచ్చేసి కృష్ణుడితో యుద్ధం చేస్తున్నాడు అన్నట్టు. టోటల్ ఈ యొక్క చాప్టర్ స్టార్ట్ అయ్యేది కూడా పరీక్షిత్ మహారాజు యొక్క ప్రశ్నతో, శివుడు కృష్ణుడితో ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది, ఆ యొక్క మొత్తం సారాంశాన్ని అంటే నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి ఇతను ప్రశ్నిస్తాడన్నట్టు. అప్పుడు ఇది దానికి ఈ మొత్తం వివరణ అంతా సుఖదేవ మహారాజు చెప్తున్నారన్నట్టు. సో ఇతను ఈ యుద్ధం ఏ విధంగా జరిగిందనేది ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది. శివుడు వచ్చేసి కృష్ణుడి పైన బ్రహ్మాస్త్రం వేస్తున్నాడు. కృష్ణుడు కూడా మళ్ళీ రిటర్న్ ప్రత్యస్త్రంగా బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. ఆ తర్వాత ఇతను వాయువాస్త్రం అంటే కన్నా హెవీ ఫోర్స్ గాలితో అందరినీ కొట్టుకుపోయేటట్లు చేసేది అన్నట్టు. దానికి కృష్ణుడు వచ్చేసి పర్వతాస్త్రాన్ని వేస్తున్నాడు. పర్వతాస్త్రం వచ్చేసి ఈ గాలిని అడ్డు పెట్టేస్తుంది అన్నట్టు. ఆ తర్వాత శివుడు వచ్చేసి ఆగ్నేయాస్త్రాన్ని వేశాడు, మొత్తం ఫైర్తో మొత్తం అందరినీ దహించి వేసేటట్లు. దానికి కృష్ణుడు వచ్చేసి ప్రత్యేకంగా పర్జన్యాస్త్రం వరుణాస్త్రం వర్షం వచ్చేస్తుంది. ఈ ఇక్కడ నుంచి అగ్నికీలలో అగ్ని సెగల వస్తుంటే అక్కడ నుంచి వర్షం వచ్చేసి దాన్ని ఆర్పి వేసేస్తుంది. సో ఆ విధంగా లాస్ట్ కి పాశుపతాస్త్రం వేస్తాడు. పాశుపతాస్త్రం వేసి దానికి ప్రత్యేకంగా నారాయణ అస్త్రాన్ని వదిలేసి దాన్ని నిర్వీర్యం చేసేస్తుంది. ఆ తర్వాత లాస్ట్ కి ఇంక శివుడికి ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఈ శివజ్వరాన్ని వదిలేస్తాడు. శివజ్వరానికి వచ్చేసి డిస్క్రిప్షన్ చాలా భీకరంగా ఉంది. అది అస్త్రమే కానీ అది కూడా ఒక పర్సనాలిటీ అన్నట్టు. మనం వేదాలు మనకి బుక్ రూపంలో కనబడతాయి. కానీ ఈ వేదాలు వచ్చేసి యాక్చువల్ గా ఒక వేద పురుషుడు అన్నట్టు. మన భూమి మట్టిలాగా కనపడుతుంది, కానీ దానికి ఆదిదేవత వచ్చేసి భూమిదేవి. ఈ విధంగా మనకి కనబడించే ఈ ఐటమ్స్ అన్ని వస్తువుల్లా కనపడతాయి. అవన్నీ వచ్చేసి ఒక్కొక్క పర్సనాలిటీస్ వాటికి నియంత్రిస్తుంటారు అన్నట్టు. ఒక ప్రతి వస్తువులకి కూడా దానికి ఆదిదేవత ఒక వ్యక్తి రూపంలో ఉంటారన్నట్టు. సో ఈ విధంగా ఈ శివజ్వరం అనేది ఒక అస్త్రము. ఆ శివజ్వరం వచ్చేసి అతనికి మూడు తలలు, మూడు కాళ్ళు, ఆరు చేతులు, తొమ్మిది కళ్ళు, చాలా ఫిరోషియస్ గా భీకరంగా ఉన్నాడు. అతన్ని వదిలేస్తాడు అన్నట్టు. అతను వదిలేసి మొత్తం సంహరించని చెప్పేసి కృష్ణ పైకి వదిలేస్తే దానికి ఈ శివజ్వరం వచ్చేసి చాలా ఉష్ణవంతమైనది, చాలా విపరీతమైన వేడిని కలిగిస్తుంది అన్నట్టు. కలిగిస్తే దాన్ని మొత్తం అంతా వాతావరణం అంతా వేడెక్కింప చేసుకుంటూ వెళ్తుంది. సో దానికి ప్రత్యక్షంగా కృష్ణుడు వచ్చేసి విష్ణు జ్వరాన్ని వదిలేస్తాడు. ఇది అత్యంత శీతలమైనది. ఆ వేడినంతటిని ఇది తగ్గిస్తూ శీతలని ఇది లాస్ట్కి ఇది ఎంత శీతలం చేసేస్తుందంటే ఆ శివజ్వరానికి ఉండే తాపాన్ని మొత్తం తీసేసి దానికి ఫ్రీజ్ చేసేస్తుంది. ఆ ఫ్రీజ్ చేస్తుంటే అది కూలింగ్ అయినప్పటికీ కూడా ఆ ఫ్రీజింగ్ లో ఒక రకమైనటువంటి ఒక అన్కంఫర్టబుల్ తయారైపోయేసి అది పోయేసి శివుడు యాక్చువల్ గా అతని మాస్టర్ ఎవరు? శివుడు. శివుడి దగ్గర పోయేసి షెల్టర్ తీసుకోవాలి. ఆ విధంగా షెల్టర్ తీసుకోకుండా డైరెక్ట్ నేరుగా వచ్చేసి దేవదేవునికి శరణాగతి పొందుతుంది. అంటే ఈవెన్ శివుడికి కానీ శివ దూతలకు కానీ వీళ్ళకందరికీ సుప్రీం పర్సనాలిటీ ఎవరు అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. సో కాబట్టి ఈ శివజ్వరానికి ఈవెన్ ఇప్పుడు నేను శివుని యొక్క శరణాగతి తీసుకున్నప్పటికీ కూడా నాకు గత్యంతరం, నాకు ఈ యొక్క విపత్తు తప్పదు అని చెప్పేసి తెలుసుకొని నేరుగా శ్రీకృష్ణునికి శరణాగతి పొందుతుంది అన్నట్టు. ఆ తర్వాత మన మీరు మీ గడిచిన క్లాసుల్లో మీరు వినే ఉంటారు ఆ విష్ణువుని కృష్ణుని ఏ విధంగా గ్లోరిఫై చేస్తున్నాడు ఈ శివజ్వరం. ఆ భగవంతుని వచ్చేసి సుప్రీం లార్డ్ గా గ్లోరిఫై చేస్తుంది. అతని యొక్క గ్లోరిఫికేషన్ వస్తే శ్రీకృష్ణుడు చాలా ఆనందపడతాడు. ఆనందపడి అతనికి అభయాన్ని ప్రసాదిస్తాడు. అభయాన్ని ప్రసాదించి నీకు ఎటువంటి అపాయం లేదు, ప్లస్ నిన్ని మన యొక్క గ్లోరిఫికేషన్ ని మన యొక్క సంవాదం నీవు వచ్చేసి భగవంతుడు అతనికి అభయాన్ని ప్రసాదించి నీవు తనని శివజ్వరాన్ని తన భక్తుడిగా స్వీకరిస్తాడు అన్నాడు. భక్తుడిగా స్వీకరించి ఇమీడియట్ గా ఒక ఆదేశాన్ని ఇస్తాడు. సో అది ఈ యొక్క మాస్టర్ వచ్చేసి సర్వెంట్ కి నిన్ను నేను సర్వెంట్ గా చేసుకున్నానని చెప్పేసి ఒక ప్రతీకగా అతనికి ఒక ఆదేశాన్ని ఇస్తాడు. ఎవరైతే భగవానుడు శివజ్వరమును తన భక్తునిగా అంగీకరించి భగవన్ లీలలను శ్రద్ధతో వినువారలకు వారలను తీవ్రమైన జ్వరంతో ఎన్నడను భయపెట్టరాదని తొలి ఆదేశమును ఇచ్చినాడు. సో ఇక్కడ ఒక రకంగా మెడిసిన్ ఇవ్వబడింది మనకు. మనకు జ్వరం వస్తే ఏం చేయొచ్చు అని చెప్పేసి దానికి ఇక్కడ మెడిసిన్ చెప్పాడు. భగవన్ లీలలను శ్రద్ధతో వినువారలు, భగవంతుని యొక్క లీలలను శ్రద్ధతో ఎవరైతే వింటారో వాళ్ళకి ఎప్పుడు సిక్నెస్ రాదు అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు శివజ్వరానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. శివజ్వరం అంటే ఎవరైతే భగవంతుని యొక్క లీలను శ్రద్ధగా వింటారో వాళ్ళు ఎప్పుడు సిక్కవరు, వాళ్ళకి ఎప్పుడు జ్వరం అంటే ఆ ఒక ఫీవర్ కాదు, జ్వరం అంటే ఎటువంటి బాడీలో సిక్నెస్ అని చెప్పేసి అన్నట్టు. సో అటువంటి భగవంతుని లీలను మనం ఎప్పుడు హెల్తీగా ఉండాలంటే ఒక ట్రిక్ ఏమి, ఒక మెడిసిన్ ఏమి, భగవంతుని లీలను మనం కంటిన్యూగా రెగ్యులర్గా ఎప్పుడైతే వింటుంటామో మన ఎప్పుడు ఆరోగ్యం బాగా పరిశుద్ధంగా దృఢంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడు. సో ఇక్కడ దీనికి ముందర ఈ శివజ్వరానికి ముందరే ఈ బాణాసురుణ్ణి కృష్ణుడు ఎదుర్కొనేటప్పుడు బాణాసురుడు వచ్చేసి ఈ యొక్క కృష్ణు యొక్క ధాటికి తట్టుకోలేక అతను దాగిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత విష్ణు శ్రీకృష్ణుని శివుడు వచ్చేసి ఎదుర్కొంటాడు. ఎదుర్కొంటూ ఆ శివజ్వరాన్ని వదిలేసి ఆ తర్వాత ఎప్పుడైతే ఇతను ప్రార్థిస్తే ఇతను శివజ్వరాన్ని వదిలేసేటప్పుడు శివజ్వరాన్ని వదిలేసే ముందర ఈ బాణాసురుడు వచ్చేసి ఆ మళ్ళీ మొత్తం అస్త్రశస్త్రాలతో వచ్చేసి వేయి చేతులతో ఒకటేసారి 500 విల్లును ఒక్కొక్క దాంట్లో రెండు రెండు బాణాలు ఎక్కువ పెట్టేసి కృష్ణుడి పైకి సంధిస్తున్నాడు అన్నట్టు. సో ఈ కృష్ణుడి పైకి ఇన్ని సంధించేటప్పుడు ఇతను కృష్ణుడు వచ్చేసి ఈ విల్లుని ఏం చేయకోకుండా ఆ బాణాలను ఏం చేయకోకుండా ఏకంగా బాహువులనే మొత్తం అతని 1000 చేతులు ఉన్నాయి, ఆ 1000 చేతుల్ని మొత్తం మూలానికి కట్ చేస్తాడు అన్నట్టు. కేవలం 4 వదిలేస్తాడు. అప్పుడు శివుడు వచ్చేసి శరణాగతి పొందుతున్నాడు. అందులో ఆ శరణాగతి శ్లోకము ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. భగవంతుని శివుడు గ్లోరిఫై చేస్తూ, నీ ఒక్కడవే పరం జ్యోతివి, శబ్ద బ్రహ్మంలో నిగూఢమైన నిగూఢ రహస్యమైన పరతత్వము, నీవు ఆకాశం వల్ల నిర్మలడు కనుక అమలాత్ములే నిన్ను గాంచగలరు. అంతేగాని ఈ యొక్క బాణాసుడు, ఈ దురహంకారంతో ఉండేవాళ్ళు నిన్ను గాంచలేరు, నీకు ఎదుర్కొంటారు కానీ నిన్ను శరణాగతి పొందరు అని చెప్పేసి. కానీ శ్రీకృష్ణుడు యుద్ధానికి వస్తున్నప్పుడు వస్తున్నది దేవదేవుడు అని చెప్పేసి శివుడికి కూడా తెలుసు. కానీ అక్కడ భగవంతుడి యొక్క లీలాశక్తి వలన శివుడు కృష్ణునితో యుద్ధం చేయాలని చెప్పేసి కోరుకున్న ముందుకు రావడం జరిగింది. అంతేగాని అది పొరపాటు చేత కాదు. ఈవెన్ ఈ దీనికి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు, ఆ బ్రహ్మ రుద్రాది మోహితం అని చెప్పేసి. అంటే ఈవెన్ బ్రహ్మదేవుడు, రుద్రుడు, మిగతా ఇంద్రాది దేవతలు వీళ్ళందరూ కూడా ఈ భగవంతుని యొక్క మాయ చేత వాళ్ళందరూ కప్పబడిపోతున్నారు. కానీ ఎవరు కూడా దేవుణ్ణి, దేవదేవుణ్ణి ప్రాపర్గా గుర్తించగలిగే శక్తి ఎవరికీ లేదు. ఈవెన్ శ్రీమద్భాగవతం మొట్టమొదటి శ్లోకంలో కూడా వివరిస్తుంది, జన్మాద్యస్య యథోన్వయాత్ ఇతరత చార్తే స్వభిఘ్నస్వరట్ తేనే బ్రహ్మ హృదయాది కవయే ముహ్యంతి యత్ సురయ అంటే మొత్తం దేవతల్ని ముహ్యంతి మోహింపజేయగలిగినటువంటి వాడు దేవుడు. సో అటువంటి ముహ్యంతి యత్ సురయ మొత్తం దేవతలందరినీ ఇతను మోహింపజేయగలిగినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ ఆ మోహంలో శివుడు లీలాశక్తికి అనుగుణంగా ఇతను వెళ్ళగలిగినాడు కాబట్టి. కానీ కృష్ణుణ్ణి ఎదిరించాలని చెప్పేసి భావంతో కాదు. సో ఇక్కడ దీని నుంచి మనం చివరిగా మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, బలిమదాన్ని అనచిన బలిమర్దనుడు కృష్ణుడు బాణాసుర మదాన్ని కూడా అనచాలి అని చెప్పేసి ఎందుకు అనుకున్నాడు. ఎందుకనంటే ఈ శివుణ్ణి అపరాధం చేసినందుకు కాబట్టి. కానీ ఈ శివుడికి అపరాధం చేసినటువంటి ఇంకొక అసురుడు ఉన్నాడు, భస్మాసురుడు, ఉరుకాసురుడు. అతను సంహరించాడు కానీ ఈ యొక్క బాణాసురుని మాత్రం సంహరించకుండా అతనికి కేవలం అతని మదాన్ని అనచాడు. అది ఎందుకు? ఒక అసురుణ్ణి శివుణ్ణి ఇద్దరు శివాపరాధులే, ఇద్దరు శివాపరాధం చేసిన వల్ల కానీ భస్మాసురుణ్ణి సంహరించాడు. ఈ యొక్క బాణాసురుణ్ణి కేవలం అతని మదాన్ని అనచాడు. అది ఎందుకు? ఎందుకంటే ఇక్కడ భగవంతుని యొక్క ఔదార్యాన్ని మనం గుర్తించవచ్చు. ఇక్కడ భగవంతుడు కృష్ణుడు వచ్చేసి ఇక్కడ ఇంతకు ముందే ప్రహ్లాదునికి ఆశీర్వాదం ఇచ్చాడు, నీ యొక్క వంశంలో వచ్చే 7 తరాల వాళ్ళ ముందు కానీ 7 తరాల వాళ్ళ తర్వాత కానీ మొత్తం అందరికీ వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తున్నాను, వాళ్ళందరూ కైవల్యం పొందుతారని చెప్పేసి భగవంతుడు వాళ్ళకి ఆల్రెడీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో ప్రహ్లాదుడు, అతని యొక్క కుమారుడు విరోచనుడు, విరోచన యొక్క కుమారుడు బలి, బలి యొక్క కుమారుడు బాణాసురుడు. సో ఆ విధంగా ప్రహ్లాదుడికి అతనికి ఆల్రెడీ వరం ఇచ్చాడు, 7 తరాల వరకు మీరందరూ ముక్తిని పొందుతారని చెప్పేసి. అదేవిధంగా ఆ భక్తుని యొక్క వంశంలో ఇతను వస్తున్నాడు కాబట్టి ఇతనికి రక్షించే బాధ్యత భగవంతుడిది. నమే భక్త ప్రణశ్యతి, ప్రహ్లాదుని హిరణ్యకశిపు నుంచి రక్షించాడు. అదేవిధంగా విరోచనని రక్షించాడు, బలి మహారాజును కూడా అతని అపరెంట్గా చూడడానికి అతన్ని తొక్కివేసినట్టుగా ఉంటుంది కానీ అతను వచ్చేసి మళ్ళీ శుతల గ్రహానికి అధిపతిని చేసి అతనికి ద్వారపాలకుడిగా నిలుస్తున్నాడు. అదేవిధంగా ఈ బాణాసురుని కూడా ఇతను ఎప్పుడైతే ఇతను తన భక్తుడు కానప్పటికీ కూడా శివుడికి అపరాధం చేసినందుకు ఇతన్ని అపరాధం నుంచి నివృత్తి చేసి అతన్ని రక్షించాడు. అంతేగాని సంహరించే ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే ఇతను బలి యొక్క గొప్ప భక్తుడి యొక్క పుత్రుడు కాబట్టి. సో మనం చివరిగా ఒక మాట ఏం చెప్పుకోవచ్చంటే, కృష్ణ చైతన్యంలో మనం తప్పులు చేస్తాము, తప్పులు చేసినప్పటికీ కూడా ఆ తప్పులని, అంటే ఏదైతే బాణాసురుడు అపరాధం చేశాడు శివుడికి, దానివల్ల ఒక పెద్ద యుద్ధం సంభవించింది. ఆ యుద్ధం ద్వారా లాస్ట్కి జరిగింది మంగళమే. దీంట్లో ప్రధాన సూత్రధారి వచ్చేసి ఒక హిడెన్ పర్సనాలిటీ ఉన్నాడు ఈ లీలలో మొత్తం. ఎవరికైనా ఒక ఐడియా ఉందా? ఒక హిడెన్ పర్సనాలిటీ మొత్తం ఈ స్టోరీని అంతా నడిపాడు అన్నట్టు. కృష్ణుడు ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చేసి నారదుడు. నారదుడు వచ్చేసి అనిరుద్ధుని తస్కరించేదానికి చిత్రలేఖకు సహాయం చేసి యోగ విద్య నేర్పించి తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ ఎప్పుడైతే బాణాసురుడు అనిరుద్ధుని బంధిస్తానని ఇమ్మీడియట్ గా మెసేజ్ వచ్చి పాస్ చేసేస్తాడు. ఇక వచ్చేసరికి వీళ్ళందరూ వెళ్ళేసి అటాక్ చేస్తారు. సో కృష్ణుడు, నారదుడు అంటే భగవంతుడు భక్తుడు, శుద్ధ భక్తుడు, వీళ్ళు వచ్చేసి ఎప్పుడు ఈ యొక్క కళ్యాణానికి వీళ్ళు సహాయపడేవాళ్ళు. ఈవెన్ ఈ యొక్క శివుడు, నారదుడు, కృష్ణుడు ఇదే ముగ్గురు పర్సనాలిటీస్. ఇంకొక లీల కూడా మనం ఇంతకుముందు చదువుకున్నాం భాగవతంలో, దామోదర లీల అంటే మణిగ్రీవ నలకూబర మణిగ్రీవ వాళ్ళకి విమోచనం కలిగించే దాంట్లో. అక్కడ కూడా శివుడు ఈ వీళ్ళకు ఆశీర్వాదం ఇస్తాడు. వీళ్ళు వచ్చేసి అక్కడ మందాకిని రివర్ లో మొత్తం వీళ్ళందరూ విపరీతంగా ఆనందోత్సవాలతో నగ్నంగా వీళ్ళు విహరిస్తుంటారు. నారదముని వీళ్ళకి శపిస్తాడు, నారదముని శపిస్తాడు. తర్వాత వీళ్ళు వచ్చేసి కృష్ణుడు వచ్చేసి వాళ్ళకి విమోచనం కలిగిస్తాడు. సో ఈ ఇటువంటి శాపము ఇక్కడ శివుడు శపించేది, నారదుడు శపించేది, యుద్ధం సంభవించేది, నలుగురు మణిగ్రీవులు వాళ్ళ చెట్లు అయిపోయేది, ఇవన్నీ ఒక కష్టాలే. కానీ ఇవన్నీ ఎండ్ అయ్యేది మాత్రం ఆ కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళకి అన్ని మంగళంగానే ముగుస్తాయన్నట్టు. సో నలకూర మణిగ్రీవులకి వాళ్ళకి విమోచనం వచ్చింది, వాళ్ళు శుద్ధభక్తులైనారు. ఇక్కడ బాణాసురుడు కూడా ఆ శివుడి యొక్క శుద్ధభక్తుడిగా మారిపోయాడు. ఈ విధంగా భగవంతుడు వచ్చేసి అది ఒక యుద్ధాన్ని క్రియేట్ చేసినప్పటికీ కూడా దాని నుంచి వచ్చే ముగింపు వచ్చేసి సర్వమంగళంగానే, సర్వకార్య జగన్ మొత్తం జనానికి అందరికీ కళ్యాణంగానే ఉంటుందన్నట్టు. కాబట్టి మనం ఇస్కాన్లో మనం లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అవి అన్నిటికీ కూడా ఎండింగ్ వచ్చేసి ఇది హాఫ్ ద వే, ఇది దారి మధ్యలో వచ్చి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నట్టు. కానీ చివరికి వెళ్ళేసరికి కళ్యాణమే ఉంటుంది, అంటే అందరికీ ఆనందదాయకంగానే కృష్ణ చైతన్యంలో ముగింపు అనేది అందరికీ హ్యాపీగానే ఉంటుంది అన్నట్టు. కాబట్టి మనం టాలరేట్ చేయాల్సింది చిన్న చిన్న, మనం ఫస్ట్ అఫెన్సెస్ అవాయిడ్ చేయాలా, ఆ తర్వాత ఆ అఫెన్సెస్ వల్ల వచ్చే కొని తెచ్చుకుండే ప్రాబ్లమ్స్ ని మనం సహించాల. ఎందుకంటే భగవంతుడు ఇంటర్ఫీర్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తాడు కాబట్టి వాటిని మనం సహించి అధిగమిస్తే మనకు ఆనందంగానే ఉంటుంది. ఇక్కడ ఇంకొక కృష్ణుని యొక్క అవతార గుణం ఇంకొకటి చూడొచ్చు. నీ ఇతను ఆ బాణాసురుడు ఎప్పుడైతే ఇతను శరణాగతి పొందుతాడో, నీవు వచ్చేసి శివుడి యొక్క ఎటర్నల్ సర్వెంట్ గానే ఉంటావు అని చెప్పేసి అతనికి ఆశీర్వాదం ఇచ్చాడు. అంతేగాని అతను శివజ్వరాన్ని తన సేవకుడిగా స్వీకరించినట్లు బాణాసురుని తన సేవకుడిగా స్వీకరించలే. ఆ బాణాసురుడు శివుడికి అకుంఠిత భక్తి ఉంది, శివుడు వచ్చేసి అతనికి అతని వైపుగా వచ్చేసి ఇతను ప్రార్థిస్తున్నాడు కాబట్టి అతని సేవకుడిగానే ఉండని అని చెప్పేసి ఇతను కోరుకుంటున్నాడు. వాళ్ళ తండ్రి, వాళ్ళ తాతలు, వాళ్ళందరూ అతను గొప్ప భక్తులు అయినప్పటికీ కూడా ఇతను కూడా నా భక్తుడు కావాలని చెప్పేసి భగవంతుడు కోరుకున్నట్లేదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏమంటే, ఎవరు మీరు ఎవరికి భక్తి చేస్తారో భగవంతుడు వచ్చేసి మీరు వారికే భక్తి చేయండి అని చెప్పేసి ఆశీర్వదిస్తాడు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఎవరు సుప్రీం లార్డ్, ఎవరు కాదు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఉంటే ఈ బాణాసురులాగా మనం అహంకారం పొందుతాము, సంహారాన్ని కొని తెస్తాం. అరే ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, ఇంకో 5 నిమిషాలు లేట్ అయింది, దాన్ని కూడా క్షమించండి. అరే కృష్ణ, జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీమద్ భాగవతంకి, శిల ప్రభుపాదకి, గౌర ప్రేమానంది, హరి హరి.